నాయనలారా, ఇప్పుడు మీకు ఒక వరం ఇస్తున్నాను. మీరు నన్ను నారాయణ నమోస్తునే స్తోత్రం చెప్పుకున్నాం కదా మనం నిన్న, సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. ఈ స్తోత్రం గురించి ఇప్పుడు చెప్పిందండి 12వ అధ్యాయంలో, ఇప్పుడు చెప్పింది అమ్మ ఏమని, ఏభిహి స్తవైశ్చ మాం నిత్యం స్తోష్యతే యః సమాహితః తస్యాహం సకలాం బాధాం నాశయిష్యాం యసంశయం. దేవతలారా, నేను ఏ ఏ అవతారాలు ఎలా ఎత్తుతానో అంతా చెప్పాను. ఇప్పుడు మీకు ఒక వరం ఇస్తున్నాను. మీరు కష్టపడి నారాయణుని మోస్తుతి అనే మొగుటంతో నన్ను స్తుతించారు. ఆ శ్లోకములు చాలా పవిత్రమైనవి, వేద సమ్మతమైనవి, నాకు ఇష్టమైన స్తోత్రం. ఈ స్తోత్రముతో భక్తితో కలియుగంలో నన్ను తలుచుకున్న వాళ్ళని నేను ప్రత్యక్షమై అనుగ్రహిస్తాను. ఈ స్తోత్రం చదివిన వాడి యొక్క సకలాం బాధాం నాశీష్యాన్ని, అన్ని బాధలు తొలగిస్తాను. అసంశయం అంటే ఇందులో సందేహం లేదు. ఆ స్తోత్రం అంత గొప్పది. దుర్గా సప్తశతిలో 11వ అధ్యాయంలో ఉంటుంది నారాయణి స్తోత్రం. ఈ స్తోత్రములు శ్రద్ధతో చదువుకున్న వాడి కష్టములు నేను తొలగించి తీరుతాను, ఇందులో సందేహం లేదు అన్నది ఎందుకు చెబుతున్నానంటే, తీవ్రమైన ఒకనొక బాధ నాకు కూడా వచ్చినప్పుడు ఈ స్తోత్రం చదివితే క్షణాల్లో పోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో కష్టం రాకుండా మానవుడు ఎలా ఉంటాడండి? మానవుడు అంటేనే కష్టంతో ఉంటాడు. కష్టం అనుకోకూడదు, భగవంతుడు గట్టిగా పట్టుకోవాలి. కొందరు బయటగా చెప్పుకుని నాకు అన్ని కష్టాలు వచ్చాయి చెప్పుకుని ఏడుస్తారు, కొందరు చెప్పుకోరు అంతే. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రతివాడికి కష్టాలు ఉంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, మీ కష్టాలు మీవి, నా కష్టాలు నావి, ఎందుకుండవు, అందరికీ ఉంటాయి. ఈ కష్టములన్నీ నిమేషమాత్రంలో పోవాలంటే దానికి ఒకటే మార్గం, నారాయణి స్తోత్రం. అది కూడా భక్తితో సమాహిత అండంలో ఉన్నది. మా ఏకాగ్రచిత్తుడై నమ్మకముతో విశ్వాసముతో కూర్చుని జపం చేసిన వాడికి, ఈ నారాయణి స్తోత్రము చేసిన వాడికి నా అనుగ్రహం లభిస్తుంది. వారి కష్టములన్నీ క్షణాల్లో తొలగిస్తాను. ప్రత్యేకంగా కొన్ని తిథులు చెప్పారండో, ఈ తిథులలో ఆ స్తోత్రము చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసః శ్రోష్యంతి చైవ యే భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం. అష్టమి, నవమి, చతుర్దశి ఈ మూడు తిథులలో ఏకచేతసః మనస్సుని లగ్నం చేసి, మనస్సుని ఏకాగ్రం చేసి కూర్చున్న వాళ్ళంతా ఒకే విధంగా దీనిని చదివితే, ఇక్కడ రెండు తెలుసుకోవాలి. ఈ అష్టమి నవమి చతుర్దశులలో అమ్మవారి స్తోత్రం భక్తితో మనస్సు లగ్నము చేసి అటు ఇటు పానివ్వకుండా చదవడం ఒక ఎత్తు. ఈ కథ విన్నారుగా మీరు, ఈ మహిమ, దీనిని అప్పుడు గుర్తుకు తెచ్చుకోండి. భక్తితో అమ్మవారి కథని ఈ అష్టమి నాడో నవమి నాడో చతుర్దశి నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, వినండి. శ్రోష్యంతి అన్నాడు అంటే వినండి, ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. మీకు రోజు వాట్సాప్ల్లోనూ లైవ్ల్లోనూ ఫేస్బుక్లోనూ ఇస్తున్నారు, యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి దాన్ని ఆన్ చేసుకోవటం, అష్టమి నాడు వినమన్నారు, నవమి నాడు వినమన్నారు, చతుర్దశి నాడు వినమన్నారు అనుకుని ఆ మూడు తిథుల్లో ఒకసారి ఆన్ చేసుకుని వినేయండి. ఇంకా వింటే చాలు, అటువంటి వాడికి సకల సంపదలను ప్రసాదిస్తాను. శ్రద్ధతో ఈ మూడు తిథులలో నా స్తోత్రం చేసిన వాడు, నా కథ విన్నవాడు, నా కథ చదివినవాడు, నా కథని చెప్పినవాడు, అటువంటి వారికి దుష్కృతం కించిత్ నహ అంటే అటువంటి వాడికి మాట వరుస కూడా ఇంత కూడా దోషం ఉండదు. నతేషాం దుష్కృతం కించిత్, వారికి ఇంత కూడా దుష్కృతం ఉంటుందా, ఇంత పిసరు పాపము కూడా ఉండదు అంటుంది అమ్మే చెబుతుందన్నమాట. అటువంటి వాడి పాపం సమూలముగా తొలగిస్తాను, రవ్వంత కూడా వాడికి పాపం ఉండదు, ఇంత కూడా దోషం ఉండదు వాడికి. దుష్కృత్వోత్థాన చాపద, వాడి పాపాలు, వాడికి ఉన్నటువంటి కష్టములు, వాడికి ఉన్న నష్టములు, ఆపదలు అన్నీ పూర్తిగా తొలగిస్తాను. పాపాలు తొలగిస్తుందిట, ఆపదలు తొలగిస్తోందిట, చెయ్యకూడని పనులు చేస్తే దానివల్ల వచ్చే కష్టాలు తొలగిస్తోందిట, నష్టాలు తొలగిస్తుందిట, అది కూడా పూర్తిగా. అంటే పూర్తిగా పాపాలనే మనం తెలిగిపోవు, పూర్తిగా కష్టాలు పోవడం కష్టం, కానీ అమ్మ అనుగ్రహం మన మీద ఉంటే అవి పూర్తిగా నశిస్తాయి. ఎప్పుడు? అష్టమి నవమి చతుర్దశి తిథులలో అమ్మవారి స్తోత్రం చేసుకోండి. అన్నీ కాకపోయినా 5 శ్లోకాలు మీకు ఇచ్చాం. అన్నీ చేయటం కష్టమనే ఈ కలియుగంలో మానవులకి సమయం తక్కువగా ఉంటుందనే ఆణి ఉచ్చాలంటే 5 శ్లోకములు ప్రింట్ చేసి నేను ఇచ్చాను మీకు. కనీసం 5 శ్లోకాలు కూడా చదవలేరా? మనకు కావాలంటే 5 గంటలు సినిమా చూస్తున్నావా? రకరకాల సినిమాలు చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం. అసలు సీరియల్స్కి అంతం ఎక్కడ ఉంది? పొద్దుటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా సీరియల్లే జీవితం అయిపోతుంది. అంత సమయం దానికి వెచ్చిస్తున్నామే, 5 శ్లోకముల కోసం 5 నిమిషములు వెచ్చించలేంటండి మనం? వెచ్చించగలం, కానీ 5 నిమిషములు వెచ్చిస్తే అది రక్షిస్తుంది? ఆ జ్ఞానం లేక దానికోసం సమయాన్ని మనం గడపలేకపోతున్నాం, కేటాయించలేకపోతున్నాం. ఆ 5 శ్లోకములైనా శ్రద్ధతో పఠిస్తే, నియమంతో జపిస్తే అటువంటి వాడుకున్న సకల పాపాలు తొలగిపోతాయి, ఆపదలు తొలగిపోతాయి. భవిష్యత్తు నా దారిద్ర్యం రాదట, ఇంకా ఎప్పటికీ వాడికి దారిద్ర్యం రాదు. నచైవ ఇష్ట వియోజనం, తనకి ఇష్టుడైన వాడు దూరం అవ్వడు. భార్యాభర్తలిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టంగా బతికారు, ఈ స్తోత్రం చదువుకున్నారు, అప్పుడు ఆ భార్యాభర్తలు ఎప్పుడూ విడిపోరు. భార్య ముందు భర్త వెనక, లేక భర్త ముందు భార్య వెనక పోకుండా ఇద్దరూ హాయిగా కలిసికట్టుగా జీవించి కొంచెం ఇంచుమించుగా తక్కువ కాలంలో వెళ్ళిపోతారు, ఎక్కువ కాలం జీవిస్తారు. అలాగే పిల్లలంటే తల్లిదండ్రులకు ఇష్టం, తల్లిదండ్రులంటే పిల్లలకు ఇష్టం అనుకోండి, ఆ తల్లిదండ్రులు పిల్లలు తలో చోట ఉండి ఏడవరు. పిల్లాడు ఇంగ్లాండ్లో ఉద్యోగం, తల్లేమో సింగపూరు, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు ఏం డబ్బు ఏమి నీకు ఏమానందం కలిగిస్తాం చెప్పండి? నీ అనుకున్న పిల్లలు నీ దగ్గర ఉండరు, నువ్వో చోట వాళ్ళో చోట, అలాగే పైగా భార్య చోట భర్త చోట. భర్త గారేమో ఓ చోట ఉద్యోగం చేస్తున్నట్ట, భార్యామణేమో ఛత్తీస్గఢ్లో ఉందిట, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు వీళ్ళకి ఎంత ఉద్యోగం ఉంటే మాత్రం యావత్ జీవితం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోకపోతే? అలాంటి ఇష్టులు దూరముగా ఉండకుండా కలిసి ఉంటారట, దగ్గరగా ఉంటారు. ఈ అమ్మ స్తోత్రం చదివితే నేను చూశాను కూడా అలాంటి వాళ్ళని, తలో చోట ఉద్యోగం చేస్తూ ఉద్యోగం చేయకపోతే గడవని స్థితిలో ఉన్న దంపతులు ఒకప్పుడు నన్ను ఆశ్రయిస్తే ఈ స్తోత్రం వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు చేసుకున్నారు. ఇద్దరు ఒకే చోట ఉద్యోగం చేసుకుంటారు. ఆయన బంజారా హిల్స్లో భర్తగారును, భార్యామణి సికింద్రాబాద్లో పోస్టింగ్, ఎంత హాయిగా ఉంది. రోజు భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట నుంచి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళచ్చు, సాయంకాలానికి ఇంటికి వచ్చేయచ్చు. హైదరాబాద్లో సాయంకాలం ఎప్పుడు వస్తారో తెలియదు కూడా, అది వేరే విషయం. కానీ మొత్తం మీద ఒక ఊళ్ళో ఉంటున్నారు కదా, ఒక కొంపలోనే కాపురం చేస్తున్నారు కదా, కనీసం రాత్రి అయినా హాయ్ నేను ఎక్కడో చూసినట్టుంది అని భార్య భర్తను అనగలుగుతోంది కదా. ఎక్కడో అమెరికాలోనూ సింగపూర్లోనూ తలో చోట ఉండే కంటే ఇది నేను కదా. కాబట్టి నచైవ ఇష్ట వియోజనం, ఇష్టులు మరీ దూరముగా ఉండకుండా ఉంటారు. శత్రుతో ఉన్న భయం తస్య, శత్రువుల భయం ఉండదు వాడికి. శత్రువుల భయం చాలా ప్రమాదకరమైనది. అందులో ఈ కలియుగంలో ప్రతి వాడికి శత్రుడేట. ఏం చెప్పారండి వ్యాసుల వారు, శత్రువులంటే పూర్వం మహారాజులు ఉంటే వాళ్ళకి వేరే పొరుగు రాజులు శత్రువులు, ఇప్పుడు కలియుగంలో అదేం లేదట. భర్తకి భార్య, భార్యకి భర్త శత్రువులు, అన్నదమ్ములు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోర్టులకు వెళ్ళిపోయి చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కుటుంబంలో అందరూ శత్రువులే, పక్కనే ఉంటాడు వాడు కానీ వీడు చావు కోరుకుంటాడు. మా నాన్న ఎప్పుడు పోతాడు, ఆస్తి నాకు ఎప్పుడు వస్తుంది అని కొడుకు ఎదురు చూస్తాట. లేదా భర్త ఎప్పుడు పోతాడు, ఈయన ఇన్సూరెన్స్ చేశాడు, నన్ను నామినీగా పెట్టాడు, ఈయన పోతే 1 కోటి రూపాయలు వస్తాయని భార్య చూస్తుందట. లేదా భార్య పోతే ఇంకో భార్య వస్తుందేమో అని భర్త చూస్తాట. నేను ఏది అతిశయోక్తి చెప్పట్లా, మీరు భవిష్య పురాణం చూడండి, అందులో ఇవే చెప్పారు. ఈ కలియుగములు అయితే ఇంటిలో ప్రతి వ్యక్తి ఒకడికొకడు శత్రువు అయిపోతున్నట్ట. ఏదో ఇలాంటి మహానుభావులు ఐకమత్యంతో కొట్లాట లేకుండా ఉంటే ఉండొచ్చుగా, కానీ ఎక్కువ మంది అలాగే బాధలు పడుతున్నారు. అలాంటి శత్రువుల పీడ తొలగిపోతుంది, ఐకమత్యం పెరుగుతుంది, అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, దంపతుల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, తండ్రికి కొడుక్కి తల్లికి కూతురికి మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. దస్యుతో వా నరాజత, ఇక దొంగల బాధ అసలే ఉండదు. దొంగలు ఏ మూల నుంచి వచ్చి ఏ సమయంలో ఏది పట్టుకుపోతారో తెలియదు మనకి. ఇది భక్తితో చదివితే, భక్తితో సప్తశతిని వింటే, కనీసం 5 శ్లోకాలైనా పారాయణ చేసుకుంటే దొంగల భయం ఉండదు. దస్యుత భయం నాస్తి, రాజత వా అంటే రాజు భయం కూడా ఉండదు, గవర్నమెంట్ భయం ఉండదు, ప్రభుత్వ భయం కూడా ఉండదు. నశస్త్రానలతో యౌఘాత్ కదాచిత్ సంభవిష్యతి, కదాచిత్ ఎప్పుడూ కూడా శస్త్ర ఆయుధముల వల్ల ప్రమాదం రాదు నీకు. కదాచిత్ ఎప్పుడూ శస్త్ర ఆయుధముల వల్ల నా భవిష్యతి ఆపద. ఆయుధాల వల్ల ఏదో సమయంలో ఎప్పుడోకప్పుడు మనుషులకి గండం ఉంటుంది. కత్తిపేటతో కోస్తుంటే వేళ్ళు కోసుకోవట్లా, అది కూడా ప్రమాదమే. చాకుతో యాపిల్ పండు కోసుకుంటుంటే చాకు గబుక్కుని వేళ్ళు దిగిపోతే, మేసం కత్తిరించుకుంటూ ఉంటే పెదవి కత్తిరించబడింది ఒక ఆయనకి, ఏది అదేదో కత్తిరి పెట్టి మేసం కత్తిరించుకుంటాడట. పాపం చక్కని సెజర్స్ తెచ్చుకొని కత్తిరి తెచ్చుకొని పొదులుగా ఉన్నది టిక్కు టిక్కు అంటుంటే పొరపాటును వెళ్ళి కత్తిరెళ్ళి ఈ పై పెదవును కోసేసింది. ఈ పెదవు తెక్కింద పడింది తెలుసా? దాన్ని ఇప్పుడు నిన్నే చెప్పారు, ఎక్కడో పేపర్లో వేశాడు. దాన్ని అతికించి కుట్టడానికి నానాయాతన పడుతున్నారు డాక్టర్లు. కర్మ కాకపోతే మీసం కత్తిరించుకోవడానికి మీసాల కత్తిర తెస్తే ఈ మీసాల కత్తిర రోషంతో పెదవుని కత్తిరించడం ఏమిటి? ఎందుకంటే దురదృష్టం ఉందా? ఢామ్మను తలుపేసింది ఒక ఆవిడ, ఆ తలుపులో పడి చెయ్యి కత్తిరించబడింది, వేళ్ళు తెగిపోయాయి. ఒక్కొక్కప్పుడు ఇళ్లలో మన తలుపులు మన తలుపే, మనమే కష్టపడి టేకుతో చేయించుకున్నాం. గృహప్రవేశ సమయంలో సింహద్వారం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ తలుపులు అందిట, ఆ తలుపు వచ్చి వేళ్ళ మీద పడింది, వేళ్ళు తలుపుకి గడపకి మధ్యలో అలిగిపోయాయి, వేళ్ళు తెగిపోయాయి. రామచంద్ర ప్రభు కొబ్బరికాయ ఢామ్మను కొడితే ఎగిరి మొక్కొచ్చి కంట్లో పడి కన్నుపోయిందండి. ఎన్ని మనం కళ్ళారో చూస్తున్నాం, పేపర్లో చూస్తాం లేదా, కొబ్బరికాయ కొట్టడం ఏంటి, ఆ కొబ్బరికాయ పగిలి మొక్క లేవడం ఏంటి, ఆ మొక్క వచ్చి కళ్ళ మీద పడడం ఏంటి, కంటికి కళ్ళతోడు ఉందిట, ఈ కళ్ళతోడుకు తగిలి ఆ మొక్క అది పగిలి ఆ గాజు మొక్క ఉంటుంది కదా ఈ అద్దం మొక్క, అది కుడికంట్లోకి వెళ్ళి కుడికనిపోయింది ఒక ఆవిడ. సుభమాని కొబ్బరికాయ కొట్టడం ఏమిటి, ఆ కొబ్బరికాయ మొక్క ఎగిరి కళ్ళదోడుకి తగలడం ఏమిటి, కళ్ళదోడు అద్దం పగలడం ఏంటి, అద్దం మొక్క వెళ్ళి అసంబద్ధంగా కంట్లో తగలడం ఏంటి, కన్నుకోవడం ఏంటి, దిష్టిబొమ్మ తగలబెడుతుంటే అది ఒంటి కంటుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. మీరు చూడండి పేపర్లో నేను చెప్పిన దాంట్లో అసత్యం ఉందేమో చూడండి. వెకిలి వేషాలు ఇస్తే ఏ టేబుల్ ఏం దొరుకుతాయో తెలియదు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఏ సమయములో ఆయుధము మనల్ని కొడుతుందో తెలియదు. ఇక్కడ ఆరో శ్లోకంలో ఏం చెప్పారు, 12వ అధ్యాయంలో, నా శస్త్ర అనల తోయ ఓఘ ఓఘాత్ కదాచిత్ సంభవిష్యతి భయం అని చెప్పుకోవాలి. అనగా ఆయుధముల వల్ల కానీ, అనలము అనగా అగ్ని వల్ల కానీ, జల నీళ్ళ వల్ల కానీ నా ఈ స్తోత్రం చదివేవాడికి కష్టం రాదు. అమ్మవారి స్తోత్రం భక్తితో చదువుకున్న వాడికి ఆయుధాల భయం ఉండదు, దానివల్ల చావడు, గడపల దగ్గర పడి చచ్చిపోవడం ఉండదు, కొబ్బరికాయ దెబ్బలు తగలవు, దిష్టి బొమ్మలు తగలబెడుతుంటే శరీరం తగలబడదు. అలాగే అనలం అగ్ని వల్ల చావడు, తోయ నీరు కూడా, నీరు ఎప్పుడు తంపుతుందో తెలియదు. గోదాట్లో పుష్కర స్నానం చేసి చచ్చిపోయిన వాళ్ళు లేరా? బీచ్ల దగ్గరికి వెళ్ళి సముద్రంలో స్నానం చేసి గొడ్లిప్పుకుని ఇంత షార్ట్లు వేసుకుని వెళ్ళి వాళ్ళు ఎంతోమంది పోవడం లేదా? కార్తీక మాసంలో పలావులు తినడానికి పోయి తెగదిని ఇక్కడ దాకా మాంసం కోడి పలావు తిని అప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళాట, ఇంకేముంది, ఆ సముద్రం పట్టుకుపోయింది. నువ్వు తిన్నావుగా కోడిని, నువ్వు రారా బోడి అని వాళ్ళు లాక్కుపోయింది. కాబట్టి అలా ఎంతోమంది నీళ్లలో కొట్టుకుపోవడం లేదా? ఇప్పుడు అమ్మని మనం భక్తితో తలుచుకుంటే మనకు సద్బుద్ధి వస్తుంది, అప్పుడు ఈ శస్త్ర భయం ఉండదు, నిప్పు భయం ఉండదు, నీటి భయం ఉండదు, ఎప్పుడూ రాదంటుంది అమ్మ. పశ్యతామేవ దేవానాం తత్రైవ అంతరధీయత, ఇలా అమ్మ చెప్పి వరాలిచ్చి ఈ స్తోత్రం చదువుకోండి అని అందరూ చూస్తూ ఉండగా టక్కన అదృశ్యురాలు అయిపోయింది. దేవతను ఆశీర్వదించి అమ్మ అక్కడి నుంచి అక్కడి నుంచే తన లోకానికి వెళ్ళిపోయింది. దేవతలకి తిరిగి ఎవరి సంపదలు వాళ్ళకు వచ్చాయి, హాయిగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకున్నారు, మానవులు సంతోషించారు. ఇదంతా ఎవరు చెప్పారు? ఈ కథ అంతా అది మర్చిపోకూడదు మనం. సమాధి అని పేరు కలిగిన ఒక వర్తకోత్తమునికి మహానుభావుడు ఒక రాజుగారు, సురథుడు అంటారు ఆయన. సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే అని ప్రారంభం కదా. సురథుడనే ఒక రాజుగారు ఉన్నాడు. ఎప్పుడు? 2వ మను సారోచ్చ మనువు కాలంలో. మనువులు 14 మంది, అందులో మొదటివాడు స్వయంభూ అని చెప్పారు, 2 సారోచిషుడు, 3 ఉత్తముడు, 4 తామసుడు, 5 రైవతుడు, 6 చాక్షసుడు, 7 వైవస్వతుడు, రాబోయేవాడు సూర్యసావర్ణి, తర్వాత దక్షసావర్ణి, తర్వాత రుద్రసావర్ణి, తర్వాత బ్రహ్మసావర్ణి, తర్వాత మేరుసావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు భౌత్యుడు. ఇందులో 2వ మనువు సావర్ణి, 2వవాడు స్వారోచిషుడనే మనువు కాలంలో సురథుడని ఒక రాజు ఉండేవాడు. అంత గొప్ప రాజుగారు శత్రువుల చేతిలో ఓడిపోయి అడవికి వెళ్ళాడని చెప్పుకున్నాం. అప్పుడు ఆయనకి సుమేధుడు అనేటటువంటి మహర్షి ఆశ్రయం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి అక్కడికి సమాధి అనే ఒక వర్తకుడు వచ్చాడు. ఆయన తన భార్య పిల్లల వల్ల బంధువుల వల్ల మోసగింపబడి అడవికి వచ్చాడు. ఈ ఇద్దరు మమకారం తట్టుకోలేక ఋషి దగ్గరికి వెడితే ఋషి ఇన్ని కథలు చెప్పాడు. వరుసగా 3 చరిత్రలు చెప్పాడు. మొదటిది మధుగైటవ చరిత్ర, అది ప్రథమ చరిత్ర. 2 మహిషాసురవర్ధనం, అది మధ్యమ చరిత్ర, మహాలక్ష్మి చరిత్ర. మొదటిది మహాకాళి, 2 మహాలక్ష్మి. 3వది ఉత్తమ చరిత్ర, సుంభని సుంభవధ, ఇది మహాసరస్వతి చరిత్ర. ఇవన్నీ చెప్పి అమ్మవారి అనుగ్రహం కూడా చెప్పి అమ్మ దేవతలకు వరవిచ్చి అదృశ్య వీరి కథ అంతా చెప్పి ఇప్పుడు అర్థమయ్యిందా, ఇది అమ్మవారి యొక్క దివ్య చరిత్ర. ఆవిడ గురించి మీరు అడిగారు. ఆ అమ్మని మహామాయ అని పిలుస్తాం. ఏతత్తే కథితం భోపదేవి మహాత్మ్యముత్తమం ఏవం ప్రభావాసా దేవి ఏదం ధార్యతే జగత్. ఇది ఆ అమ్మవారి ప్రభావం. ఈ కథంతా మీకు చెప్పాను. ఆవిడ మహాత్మ్యం ఉత్తమోత్తమమైనది. ఆ దేవి ప్రభావం ఆశ్చర్యకరమైనది. సంసారంలోకి ప్రవేశపెట్టేది ఆవిడే. ఈ సంసార భ్రమ నుంచి ఉద్ధరించేది ఆవిడే. ఆనందమిచ్చేది, దుఃఖమిచ్చేది, సాంగత్యమిచ్చేది, వియోగమిచ్చేది అన్నీ ఆ తల్లే. అందుకే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో దేవతలు ఎప్పటికప్పుడు కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆ తల్లి మహిమను గుర్తించలేక మధుకీటుకుల వంటి వాళ్ళు నశించిపోతూ ఉంటారు. అజ్ఞానంతో లౌకికమైన సంపదలు మాత్రమే శాశ్వతం అనుకునేటటువంటి వాళ్ళకి దుఃఖాలు ఇచ్చేది ఆవిడే. మళ్ళీ ఆ దుఃఖాల్లోంచి శరణు కోరిన వెంటనే బయటపెట్టేది ఆవిడే. ఆవిడ విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, భగవద్ విష్ణు మాయయ. భగవంతుడైన విష్ణువు యొక్క మాయ, ఆ మాయ వల్ల ఈ జగత్తు నడుస్తున్నది. యోగమాయ అని, మహామాయ అని, శ్రీమాయ అని, శ్రీ విద్యామాయ అని, మహామాయా మాయ అని, మాయామాయా స్వరూపిణి అంటే మాయ అమాయా స్వరూపిణిని, వైష్ణవ మాయ అని, శైవ మాయ అని, శాక్తేయ మాయ అని, బ్రాహ్మీమాయ అని, ఇలా రకరకాల పేర్లతో పిలువబడేది ఒకటే మాయ. ఆవిడ ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన శక్తి. ఆ శక్తికి సాటి వచ్చే శక్తి మరొకటి లేదు. ప్రతి ప్రాణిలో ఉన్న చైతన్యం ఆ తల్లి. సర్వ చైతన్య స్వరూపిణామె. ఆ తల్లి వల్ల జీవికి రూపం వస్తున్నది. ఆ తల్లి వల్ల అవయవాలు ఏర్పడుతున్నాయి, ఇంద్రియాలు వస్తున్నాయి. ఈ ఇంద్రియాలలో చూసే శక్తి పెడుతుంది, కళ్ళకు చూసే శక్తి ఇస్తుంది, చెవులకు వినే శక్తి ఇస్తుంది, నాలుకకి పలికే శక్తి ఇస్తుంది, రుచి చూసే శక్తి ఇస్తుంది, కాళ్ళకి నడిచే శక్తి ఇస్తున్నది, చేతులకి పనులు చేసే శక్తి ఇస్తున్నది, చర్మములకు స్పర్శ అనే సుఖం ఇస్తున్నది, బుద్ధికి ఆలోచించే శక్తి ఇస్తున్నది. అటువంటి తల్లిని వివేకులు గ్రహించి నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ తల్లి అధర్వణం వంటి వేదాలలో స్తుతింపబడింది. ఈ అష్టవసువుల్ని, ఇంద్రాది దేవతల్ని, నక్షత్రాలని, ఈ జలాలని, ఈ పంచభూతాలని అన్నిటినీ సృష్టించింది ఆ తల్లి. అటువంటి తల్లికి వినయంగా నమస్కరించటమే ఉపాసన. ఉపాసనకి చాలా విధానాలు ఉన్నాయి. ఓ రాజా, ఓ వర్తకోత్తమ, ఆ ఉపాసన విధానాలన్నీ తెలియకపోయినా ప్రణిపత్య అంటే కేవలం ఒక నమస్కారం చేసినా చాలట, ఆ మాత్రానికే సంతోషిస్తుంది ఆవిడ. ఇప్పుడు తెలిసింది కదా, నీ భార్య, నీ పుత్రులు నీ ఆస్తి అపహరించి ఇంట్లోంచి గెంటినా నీకు వాళ్ళ మీదే వ్యామోహం కలగడానికి ఆ తల్లే మూల కారణం. నీకు ఆ డబ్బు పెచ్చబట్టడానికి ఆ తల్లే కారణం. ఇప్పుడు ఆ డబ్బు ఏమైందో అననే నీ బెంగకి ఆ తల్లే కారణం. ఓ మహారాజా, నీకు ఒకప్పుడు అఖండమైన రాజ్యం ఇచ్చింది ఆవిడే, ఇప్పుడు పోగొట్టింది ఆవిడే. నువ్వు ఆ రాజ్య పరిపాలన చేసినప్పుడు, సంపదల్లో ఉన్నప్పుడు ఒక్కనాడు మాయ గురించి ఆలోచించలేదు. అందుకే నీకు జ్ఞానం లేక ఎంతసేపు ఈ రాజ్యము, పరిపాలన, ఈ సుఖాలు, ఈ పరివారాలు వీటిలో పడిపోతున్నావనే నీకు కనువిప్పు కలిగించడానికి ఒక కష్టం కలిగించింది. తనని తన వైపుకు లాక్కోవడానికి అమ్మ అప్పుడప్పుడు కష్టమిస్తుందట. అమ్మవారికి ఒక లక్షణం ఉన్నది, ఎవరిని అనుగ్రహించాలో ముందు వాడికి కష్టం ఇస్తుంది, ఓ మట్టిగా మొడుతుంది, దుఃఖం కలగజేస్తుంది, బాబో అని వాడు ఆ కష్టం తట్టుకోలేక పూర్తిగా శరణాగతి పొందేలా చేస్తుంది. ఒకసారి శరణాగతి పొందితే పూర్తిగా వాడిని కరుణించే బాధ్యత అంతా అమ్మే స్వీకరిస్తుంది. మీరు ఎప్పుడైనా గురువులు కూడా అంతేనండి, గురువులు మిమ్మల్ని కఠినంగా తిట్టారంటే, కొంచెం దెప్పారంటే మీ కష్టం తొలగిస్తారు. ఉత్తినే పొగుడుతున్నారంటే మిమ్మల్ని మాయలో పెడుతున్నారని అర్థం. మరి ఎక్కువ పొగిడినప్పుడు అందుకే సిగ్గుపడండి అంతే. లజ్జ అని ఒకటి ఉంటుంది కదా, అది పొందండి. ఆహాహా, నువ్వు మహాపండితుడివి, కవివి, దాతవి, మౌనంతో ఉంటావు, ఇలా పొగిడినప్పుడు మాత్రం కొంచెం సిగ్గుపడండి. గురువుగారు కొంత దండం పెట్టి తప్పుకోండి. గురువుగారు ఎప్పుడన్నా మన కఠినంగా తిట్టారనుకోండి, గురువుగారు ఎప్పుడు అంటే నేను కనబడినప్పుడల్లా నన్ను తిప్పుతారు, నన్నే తిప్పుతాను అని ఏడవకండి. నిన్ను తిట్టారు అంటే నీకు అదృష్టం. అది గురువులకు ఒక సంప్రదాయం ఉంటుంది, అది ఇప్పుడు ఎప్పుడు చెప్పకూడదు కానీ చెబుతున్నాం అనమాట. ఇక్కడ ఉన్నది కాబట్టి కూడా చెప్పాల్సి వస్తుంది. అవతల వాడికి తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు విసుక్కుంటాట, ఎహ్ప అన్నాడా, వాడి కష్టం పోయినట్టు. ఈ తిట్టు ద్వారా వాడిలో ఉన్న దౌర్భాగ్యాన్ని తొలగిస్తున్నాడు. ఈ దెప్పడం ద్వారా వాడి మానసిక దౌర్భాగ్యం తొలగిస్తున్నాడు. వాడిని అప్పుడప్పుడు వ్యంగ్యంగా పలకడం ద్వారా వాడిలో ఉన్న వాచాదోషం, భాషాదోషం తొలగిస్తున్నాడు. అందువల్ల గురువుల యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దత్తాత్రేయుడు ఎంత కొట్టాడండి ఇంద్రుణ్ణి, నెత్తిమీద ఎముకతో కొట్టాడా, తిట్టాడా, ఏకంగా అన్నం ఉడుకుతున్నది పోసాడా? నేను దత్తాత్రేయుడు మీ మీద ఉడుకుతున్న అన్నం పోయలేదు, ఇంకా కొంత నయ్యం, కనీసం సెల్ ఫోన్ కోసమే తిట్టాను, ఏదో కొబ్బరికాయన వచ్చిన తెప్పుడు తిప్పే అంతే. అంటే నేను ఎంత సున్నితంగా పరీక్షిస్తున్నానో దత్తాత్రేయుడు అంత పరీక్ష చేయటం లేదు. అలా చేస్తే తట్టుకోలేను. దత్తుడైతే బో చాలా పరీక్షించి అట్ట కాలిపోతున్న నిప్పులు మొహం మీద పోసాడు కదా ఇంద్రుడి మీద. కాబట్టి గురువుల యొక్క లక్షణం అది, అమ్మ యొక్క లక్షణం అది. అమ్మ యువతల వాడిని ఎవరినైనా తన దగ్గరికి తీసుకోవాలనుకుంటే ముందు కొంచెం కష్టపెడుతుంది, కొంచెం అండం ఏంటి బాగా పెడుతుంది కష్టం. ఆస్తులు పోగొట్టింది కొందరికి, లేదా కొంతమంది కుటుంబంలో తగాదాలు తెచ్చేస్తుంది, విసుగొచ్చేలా చేస్తుంది. ఇప్పుడు సమాధిని చూడండి, ఆయన వస్తాం ఆస్తి పోయిందా లేదా, పెళ్ళం మెడబట్టు గెంటిందా లేదా, పిల్లలు గెంటారా లేదా, ఆ స్థితి వస్తే వాడికి ముక్తి ఇస్తుంది. అదే వాడు సుఖంలో ఉంటే రోజు పొద్దున్నే లేవడం మామూలే, శుభ్రంగా స్నానం చేయటం, చేయకపోయినా సరే ఇడ్లీ వేసుకోవడం, చట్నీ వేసుకోవడం, తినడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ సాయంకాలం లేవడం, తినడం, ఇలా రకరకాల వాటితో గడిచిపోతుంది. తిండి, నిద్ర లేదా వ్యసనములు వీటితో గడిచిపోతాయి. అదే మనకు కొంచెం బాధ వస్తే అప్పుడు మనం ఎవరము, మనం ఎలా సాధన చెయ్యాలి, మన చుట్టూ ఉన్న శక్తిని ఎలా తెలుసుకోవాలని ఒక ఊహలో కడతారు. అందుకని ఒక జీవిని సాధకుండి చేయటానికి బాధలు ఇస్తుందిట. ఏనెవ్వరిని అనుగ్రహింపనించద తత్సంపదల హరింతు అంటుందమ్మ. నేను ఎవరిని అనుగ్రహించాలో అప్పుడు ముందు వాడి ఆరోగ్యం సంపద హరిస్తాను, లేదా ఇంట్లో పిల్లలు మొదలైనటువంటి వాళ్ళ ద్వారా వీడికి అవమానం వచ్చేలా చేస్తాను. ఆ అవమానం తట్టుకోలేక నన్ను పట్టుకుంటాడు, పట్టుకున్నాడా ఇక వాడిని నేను పట్టుకుంటాను. అమ్మ లక్షణం ఏంటంటే ముందు నువ్వు పట్టుకోవాలి, రెండు అడుగులు ముందుకేసి తల్లి అని పాదం పట్టుకో, ఇక తర్వాత నిన్ను వదలను, నిన్ను ఆవిడ పట్టుకుంటుంది ఆవిడ. ముందు మర్కట కిశోర న్యాయం, కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది. చూసారా, కోతులు పిల్లలు కంటాయి కానీ పిల్లల బాధ్యత తల్లికి ఉండదు. ఈ కోతి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దూకుతూ ఉంటే పిల్ల గట్టిగా ఏం చేస్తా, పొట్ట గట్టిగా పట్టుకుంటుంది. ఎంత కొమ్మ మీద నుంచి దూకినా, ఎత్తు నుంచి దూకినా, దబదబ దూకినా ఈ పిల్ల మాత్రం కింద పడుతుండో, అంత గట్టిగా పట్టుకుంటుంది. దానికి మర్కట కిశోర న్యాయం అంటారు. మనం భగవంతుడిని మొదట్లో అలా పట్టుకోవాలట, తల్లి కోతిని పిల్ల కోతి పట్టుకున్నట్టు పట్టుకోండి. మళ్ళీ మమ్మల్ని కోతి అంటారా అనకండి, మనందరం కోతులమే. కాబట్టి కోతి ఎలా అయితే తల్లిని పట్టుకుంటుందో అలా పట్టుకోండి. ముందు మనం అలా పట్టుకుంటే తర్వాత ఏం చేస్తుందట అమ్మ, మార్జాల కిశోర న్యాయంలో పట్టుకుంటుందట. ఒక రెండు మూడు సార్లు మనం గట్టిగా పట్టుకుని పూజించామంటే ఆ తర్వాత పిల్లి కింద మన పట్టుకుంటుంది. పిల్లిని చూసారా మీరు ఎప్పుడన్నా, పిల్లి పిల్లల్ని పెడుతుంది, ఆ పిల్లలు నోటితో కరుచుకొని దాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెడుతుంది. తల్లిదే బాధ్యత, పిల్లకేం ఉండదు. పిల్లి పిల్లలకి తమకేం బాధ్యత ఉండదట. మీరు చూడండి కావాలంటే ఎప్పుడన్నా పిల్లి పిల్లలు చూస్తే పిల్లి తన నోటితో పిల్లి పిల్లని గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పట్టుకొని ఇంకో ఇంట్లో పెడుతుంది. ఈ పిల్లకి జారి కింద పడతాననే భయం అక్కర్లా. అటు సూర్యుడు పొడిచినా, చెట్టు మించి గోడ మించి దూకినా తన పిల్లని గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది తల్లి. దీనికి మార్జాల కిశోర న్యాయం అని పేరు. మనం మొదట మర్కట కిశోర న్యాయంలో అమ్మవారిని పట్టుకోవాలి, కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టుగా. అప్పుడు అమ్మవారు మనల్ని పట్టుకుంటుంది, అప్పుడు మనం పిల్లి పిల్లలు అమ్మ చూడాలని వెళ్ళిపోవచ్చు. పిల్లి పిల్లల్ని పెట్టి పదివేళ్ళు తిప్పుతుంది, కానీ అమ్మవారు మనం గట్టిగా ఆవిడ పట్టుకుంటే మనల్ని పిల్లిలాగే పట్టుకుని తన దగ్గరికి మాత్రమే పట్టుకెడుతుందిట, అందరి అడ్డమైన కొంపలకి తీసుకెళ్తాడు, తన మణిద్వీపానికి పట్టుకుపోతుందిట. అందుకని ఆవిడని పట్టుకోవాలి. మాతని పట్టుకున్నంత తేలికగా మనం ఇంకెవరిని పట్టుకోలేము. మాత అనుగ్రహించినట్టుగా ఇంకెవరు అనుగ్రహించరని శంకరుడు కూడా చెప్పాడు. నా మాతో పరదైవతం అంటాడు ఆయన. తల్లిని మించిన దేవత లేదు, కరుణాస్వరూపిణి కదా. ఒక అడుగు మనం వేస్తే పదడుగులు దిగొస్తుంది. ఎన్ని పాపములు చేసినా మనల్ని అనుగ్రహిస్తుంది. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం అనేది ఒక బురద, మెత్తని ఊబి బురద. గట్టి బురద అయితే పర్వాలేదు, పొలాల్లో బాగా నీళ్లు పెట్టేసినప్పుడు కాళ్ళు పెడితే ఏమవుతుంది, అందులో దిగిపోతాం పైకి లేవం. అలా కాదట, ఈ సంసారం అనే బురద దిగితే పూర్తిగా తలకాయ కూడా ములిగిపోయి అంత బురద అనమాట. ఇంకా అందులో ములిగిపోతే మనం పైకి లేవం. ఆ బురదలో అలా ములిగిపోయి ఆ బురదే తాగి కుక్కో కుక్కో చచ్చిపోతాం. అలాంటి సంసారం అనే బురదలో ఇక్కడ దాకా పీకదాకా కాకుండా తలదాకా మునిగిపోయిన మనల్ని ఆ జుట్టు పట్టుకుని అమ్మ అలా పైకి లాగుతుంది. లాగి అంటే జుట్టు ఉంటుందిలేండి అప్పుడు మనకి. అమ్మని ప్రార్థించాం కదా, అప్పుడు గట్టిగా పట్టుకు పైకి లాగుతుంది. ఆ బయటికి లాక్కొచ్చి మళ్ళీ జీవితంలో సంసారం అనేది నీకు బురద వదరా అబ్బాయి, అందులో నువ్వు ఒలగవు, నాశనం కావు అని ధైర్యం చెప్పి ఈ ఒంటికున్న బురదంతా కడిగేసి చక్కని సింహాసనం మీద కూర్చోబెడుతుంది. అందుకని అమ్మని పండితురాలు. ఎందులో పండితురాలు? సంసారమనే బురదలో మునిగిపోయిన వాణ్ణి పైకి తీసుకురావటంలో పండితురాలు. నేర్పరితనం కలిగినది, స్కిల్డ్ పెర్సన్ అనమాట. బురదలో కూరుకుపోయిన వాడిని పైకి తీసుకురావడం చాలా కష్టం తెలుసా అండి మీకు? మీరు చూడండి ఎప్పుడైనా బురదలో పీకిదాకా కూరుకుపోయిన వాడిని ఎక్కడ పట్టుకున్నా వీడు దిగిపోతాడు. ఎందుకని ఆ బరువుకి వీడు కసాపెసా దిగిపోతాడు. నేర్పుతో పైకి ఎత్తాలి. అందులో ఒక్క జుట్టు పెసర తప్ప ఇంకేం కనపట్టలేదు. అప్పుడు జుట్టు పట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది తప్ప వీడు రాడండి. అమ్మ అయితే ఈ పెసర జుట్టు ఉన్నా మనకి ఎక్కడ ఆ జుట్టు ఓడకుండా అలా అంటుందంటే వచ్చేస్తాడు. వీడి జుట్టు పుచ్చుకొని అలా అనగానే పైకి వస్తాడు. అది చాలా కష్టం కదా. పూర్తి ఇక్కడ దాకా కూరుకుపోయిన వాడిని పైకి తీయటం ఎంత కష్టం అనేది నేను చూశాను కాబట్టి చెబుతున్నాను అన్నమాట. అందుకనే సంసారం తూరదరా, అందులో నువ్వు కూరుకుపోయావురా. ఆ కూరుకుపోయిన నువ్వు అమ్మని ధ్యానిస్తే నిన్ను జాగ్రత్తగా ఏ కష్టము లేకుండా పైకి తీసుకొస్తుంది, సుఖంగా ఉంచుతుంది. అందుకని ఎప్పుడూ వీలున్నంతవరకు శ్రీమాత 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 అని ఆ తల్లిని పట్టుకో. శ్రీమాత శ్రీ మహారాజ్యకి అని నిరంతరం ఘోషిస్తూ ఉండు. జయహో మాత అంటూ ఉండు. అమ్మని పట్టుకో. ఆ అమ్మని పట్టుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని కానీ వీళ్ళు ఆనందపడిపోయారు. వాళ్ళిద్దరూ, గురుదేవ అమ్మ చరిత్ర విన్నాం, ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? మీరింత చెప్పినా ఇంకా నాకు రాజ్య వ్యామోహం పోలా. ఇంత చెప్పినా పోతుందా? ఇంకా నా రాజ్యం, నా మంత్రులు, నా భార్య, నా పిల్లలు వాళ్ళు గుర్తుకొస్తున్నారండి. అమ్మ అనుగ్రహం పొందాలి, అమ్మను చూడాలి, చూసి నా సామ్రాజ్యం పొందాలనుకుంటున్నాను. ఇతరములైన వ్యామోహములు లేవు, ఇప్పుడు అమ్మను చూచి అమ్మ ద్వారా సుఖం పొందాలనుకుంటున్నాను. ఇది నయమే కదా అంటే నయమే నాయన. నాయన నీ సంగతి ఏమిటన్నట్ట? నాకు కూడా నా ఇల్లు, నా భార్య, నా సంపద మీద ఉందండి వ్యామోహం అన్నాడు ఈయన. అయితే మీ ఇద్దరికీ ఒక అపూర్వమైనటువంటి మంత్రం ఇస్తున్నాను, అది నవార్ణ మంత్రం. ఆ మంత్రపూర్వకంగా అమ్మని స్తోత్రం చెయ్యండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇది నవార్ణ మంత్రం, అమ్మవారికి చాలా ఇష్టం. 9 అక్షరముల మహామంత్రం. ఈ మంత్రంతో మహానుభావులు చండీయాగం చేశారు పూర్వకాలంలో. ఆ తర్వాత ఇప్పుడంటే చండీ సప్తశతి వచ్చిన తర్వాత ఈ సప్తశతి మంత్రాలు కూడా చదువుతున్నారు. కానీ ప్రాచీన కాలంలో సప్తశతి పుట్టిన క్రితం కేవలం నవార్ణ మంత్రంతో చేశారు. అటువంటి నవార్ణ మంత్రం ఇస్తున్నాను. మీరిద్దరూ అమ్మని భక్తితో ఉపాసించండి. ఈ ఉపాసనకు ఒక విధానం చెబుతున్నాను, వినండి. అమ్మవారి విగ్రహాన్ని మట్టితో కానీ వెండితో కానీ ఎత్తడి వంటి ధాతువులతో కానీ, ఒక ఇనువు మాత్రం పనికిరాదట. వెండి, ఎత్తడి, రాయి, బంగారం ఇవేమీ లేకపోతే మట్టితో కానీ తయారు చేసుకోండి. ఆ వాహనం ఏం వాహనం అమ్మవారికి? సింహ వాహనం. చాలామంది పులి వేస్తున్నారు కదా, అసలు అమ్మవారు పులి వాహనం మీద కూర్చున్నవాడు ఎప్పుడూ ఉండదు. యుద్ధరంగంలోకి వెళ్ళిందంటే సింహం ఎక్కుతుంది. అమ్మకి సింహ వాహన అని పేరు. ఉపాసనలో రకరకాల వ్యాఘ్ర వాహనాలను మీరు పెట్టుకున్నా, ఈ పారాయణలు చేసేటప్పుడు, ఈ ప్రత్యేక పూజలు చేసేటప్పుడు నవరాత్రుల్లో కేవలం సింహవాహన అయిన అమ్మని మాత్రమే ఉపాసించాలి. అంతేగాని పులి వేయటం అది సంప్రదాయానికి విరుద్ధం. కాబట్టి సింహం మీద కూర్చున్న అమ్మని చెప్పండి. సింహం మీద కూర్చున్న అమ్మవారికి 8 చేతులు ఉండాలి. ఆ 8 చేతుల్లో ఏ అవయవాల్లో ఏ ఆయుధాలు ఉండాలో ప్రారంభంలోనే చెప్పాను కనుక మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు. నేను 8 ఆయుధాలు పెట్టండి. ఆ తర్వాత అమ్మని, రాబోతున్నది శరత్కాలం. ఆ శరత్కాలంలో ఆశీజ మాసంలో పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు కూడా 9 రోజులు, ఆఖరు 10వ రోజు, మీరు అమ్మని రకరకాల ధూప దీపాలతో నైవేద్యాలతో అర్చన చేయండి. రోజు అమ్మవారికి యజ్ఞగుండం పెట్టి నవార్ణ మంత్రంతో యజ్ఞం చేయండి. ఇక్కడ ఏముంటే ఆ సరుకులతో సిద్ధపడండి. సాధారణంగా దానికి చాలా ఉన్నాయి సరుకులు. నవధాన్యాలు ఉన్నాయి, ప్రత్యేకంగా విరీహి ధాన్యం ఉన్నది, శాకపాకాలతో చెయ్యాలి. కాకపోతే వీళ్ళు అడవిలో ఉన్నారు కనుక ఆయన వాళ్ళకి మినహాయింపిచ్చాడు. మీరు దొరికిన ద్రవ్యంతో చెయ్యండి, శ్రద్ధతో చెయ్యండి అని మంత్రోపదేశం చేశాడు. వీళ్ళిద్దరూ భక్తితో ముందు జపం చేశారు. నవరాత్రులు వచ్చేదాకా ఆ మంత్రాన్ని విడిచిపెట్టకుండా చేశారు. చాలా తపస్సు చేశారు, జీర్ణించుకున్నారు ఆ మంత్రాన్ని. నవరాత్రులు వచ్చాయి, యజ్ఞగుండం పెట్టుకున్నారు, అమ్మవారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకున్నారట ఇద్దరు కూడా. ఎందుకని? పాపం వాళ్ళు అడవిలో ఉన్నారు కదండి, ఇద్దరికీ సంపద లేదు. ఇప్పుడు పాపం ఇటు రాజుగారికి సంపద లేదు, ఇటు వర్తకుని దగ్గర సంపద లేదు. అందుకే ఇద్దరు కూడా మట్టితో అమ్మవారి విగ్రహాన్ని అందంగా తయారు చేసి పెట్టుకున్నారు. అమావాస్య నాటికి కూర్చోటానికి ఆసనాలు తెచ్చుకున్నారు, యజ్ఞానికి కావలసిన చితుకులు సమితులు అన్నీ తెచ్చుకున్నారు. ఆవునే ఎలాగో మహర్షి ఇచ్చాడు, మంత్రం ఉన్నది. అదృష్టవశాత్తు కొన్ని ధాన్యాలు వాళ్ళ గురువుగారు సుమేధుడిచ్చాడు. ఇవన్నీ పెట్టుకుని ఈ నవార్ణ మంత్రముతో అమ్మవారికి రోజు యాగం చేశారు, నవరాత్ర హోమం చేశారు. నవరాత్ర హోమం 2 రకాలు. ఒకటి ఏమిటి, ఇవి నవార్ణ మంత్రం చదువుతూ యజ్ఞం చేయటం. 2వది కేవలం పురాణం వింటూ యజ్ఞం చేయటం. పురాణం వినడం కూడా యజ్ఞం అట. సుస్పష్టంగా చెప్పాడు దేవీ భాగవత ప్రారంభంలోనే, 9 రోజులు అమ్మవారి కథ వినండి, అది కూడా యజ్ఞమే. యజ్ఞగుండములో మీరు మంత్రపూర్వకముగా నెయ్యి చెరువు వేయడం వల్ల వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితం అమ్మవారి కథలు వింటే వస్తుంది. అధిక సుస్పష్టంగా సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం నవాహ యజ్ఞేన పునంతితే కలవు అంటాడు. 9 రోజులు అమ్మవారి చరిత్రని విన్నా, అమ్మవారి చరిత్ర చదివినా అది నవాహ యజ్ఞం అని పిలువబడుతుంది. భక్తితో యజ్ఞగుండమును తయారు చేసి నెయ్యి వేసి చెరువు వేసి అమ్మ మంత్ర జపం చేసి ఆహూతులిచ్చి చేయటం వల్ల ఏ ఫలితం వస్తుందో, ఆ యజ్ఞం చేయటం వల్ల వచ్చే ఫలితం కంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదట. ఏది పురాణం విన్నా కాబట్టి భక్తులేం భయపడక్కర్లా, మాకు మంత్రం రాదేమో, మంత్రం ఉచ్చరించలేమేమో, యజ్ఞగుండం పెట్టలేమేమో, నెయ్యి దొరకదేమో, ఒకవేళ ఇవన్నీ ఉన్న నియమనిష్టలు మాకు సాగవేమో, అక్కడ కూర్చున్న కాసేపట్లో సెల్ ఫోన్ మాట్లాడుకోవడానికి బయటికి వెడతామేమో, ఈ భయం ఉన్నవాళ్ళు ఈ నవరాత్రుల్లో యజ్ఞం చేయలేకపోయినా చూడండి, చూడలేకపోయినా భాగవతం దేవీ భాగవతం వినండి, శ్రద్ధతో వినండి. మరి దేవీ భాగవతం మాకు ఎలా వస్తుందండి అంటే యూట్యూబ్లో నేను చెప్పింది ఉంది, అది కొంత ఉన్నది కానీ ఎలాగో రేపు మార్చిదాకా ఆగండరా. ఒక ఏడాది ఓపిక పట్టారంటే 32 రోజులు సంపూర్ణ దేవీ భాగవతం ఎలాగో చెబుతున్నాం కదా, 7 మార్చి నుంచి ఏప్రిల్ 7 దాకా. అప్పుడు విన్నారంటే రికార్డ్ అవుతుంది, క్యాసెట్ పెట్టుకోండి, వినేయండి. నవరాత్రుల్లో వినడం తేలిక, చదవడం కష్టం అవ్వచ్చు. చక్క వీళ్ళు డీవీడీలు కూడా ఇస్తారు, సులభంగా ఇస్తారట మనం చెప్పాడు. అసలు ఈ డీవీడీలు ఇంత పిసరికి ఎవరు రా ఎవరండి, పుణ్యాత్ములు ఫ్రీగా ఇస్తున్నట్టే అని చెప్పారు. ఇలాంటి పురాణాలు కొనుక్కుంటే దేవీ భాగవతం సంపూర్ణ దేవీ భాగవతం ఇలాంటి చోట్ల విన్నవి, ఇలాంటి చోట్ల రికార్డైనవి, ఆ రోజుల్లో శ్రద్ధగా పెట్టుకు వినండి. ఆ 9 రోజులు ఇంక టీవీలు కట్టేయండి, టీవీగా కూర్చోండి, చక్కగా క్యాసెట్ ప్లే చేసుకోండి, వినండి. ఆ తర్వాత మీకేసి ఎటు పెడుతుందో మీకే తెలుస్తుంది. అమ్మవారి దగ్గరికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు, అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. అమ్మ చరిత్ర వినడం గొప్ప యజ్ఞం, నవాహ యజ్ఞం అంటే అదన్నమాట. కాకపోతే వాళ్ళకి అవకాశం ఉంది కనుక నవార్ణ మంత్రంతో యజ్ఞం చేశారు. సమాధి మరియు ఈ సురధుడు సుమేధుడు చెప్పిన కథలు గుర్తుకు తెచ్చుకున్నారు, రోజు శ్రద్ధతో మంత్ర జపం చేశారు, పగలు రాత్రి కూడా విడిచిపెట్టకుండా యజ్ఞం చేశారు. 9వ రోజు వచ్చింది, అష్టమి నవములు వస్తున్నాయి కానీ అమ్మ ఎక్కడ కనపడుతున్న జాడలేదు. దాంతో రాజుగారు ఏం చేశాడు తెలిసిన, అమ్మని మనం తొందరగా పొందడానికి మన భక్తి సరిపోవట్లేదేమో అని శరీరం కోసి, ఇదిగో నువ్వు కూడా కోసే ఈ మాంసం రక్తం అందులో వేయి, ఆవిడ మనసు కరగపోతుంది అన్నట్ట. వాళ్ళిద్దరూ తమ స్వయంగా తమ శరీరాన్ని కోసి ఈ మాంసం ముక్కలు అందులో వేశారు. అమ్మవారు ఆశ్చర్యపోయింది, నవమి పూర్తయింది, విజయదశమి వస్తోంది, అర్ధరాత్రి వేళ వాళ్ళిద్దరూ చూడగలిగారట. సందర్శనార్థం అంబాయాహ నదీ పులిని చూస్తుంది, అక్కడ నదీ తీరం ఉంటే నదీ తీరంలో చేస్తూ ఉంటే రాత్రిపూట అర్ధరాత్రిపూట సింహవాహనం మీద కోటాను కోట్ల సూర్యుల కాంతితో కోటాను కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో అనేక ఆభరణములతో వేలాది చేతులతో వేలాది పాదాలతో వేలాది నేత్రాలతో సర్వాభరణ భూషితి అయిన జగన్మాత వారిద్దరి భక్తికి మెచ్చుకుని అక్కడ తక్షణం ప్రత్యక్షమైంది. శరీరం కోసిచ్చేస్తే తల్లి ప్రత్యక్షం కావసరం, వాళ్ళు ఎందుకు కోసిచ్చారు, కోస్తే అమ్మ ప్రత్యక్షమవుతుందని అంత నమ్మకం కూడా ఉంది వాళ్ళకి, అంత భక్తి ఉంది. విన్నారు వాళ్ళు కథని, నమ్మకం ఉన్నది, స్థలం అటువంటిది, గురువుల కటాక్షం ఉన్నది. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై ప్రేమతో అలా నిమిరింది. అంతటి జగన్మాత, ఏది దివ్యరూపంతో వచ్చిన జగన్మాత తన చేతులతో నిమరగానే వాళ్ళు ఆరోగ్యవంతులయ్యారు, శరీరం అందంగా తయారైపోయింది, అపూర్వంగా తయారైంది, సౌందర్య భరితమైపోయింది శరీరం. అప్పుడు ఆవిడ ముందుగా వైశ్యునికేసి తిరిగింది, రాజుగారికి తర్వాత వరం ఇస్తాను అంటే ఇద్దరు భక్తులు ఒక్క పిసర్ తేడా ఉందిలేండి, అందుకని నీకేం కావాలో కోరుకోండి. వెనకొచ్చాడు ఈయన, రాజుగారు ముందు వచ్చారు కానీ ముందు ఈయనకి ఇచ్చింది వరం. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ మా గురువుగారు నాకు మంత్రం ఇచ్చారు, నీ కథ చెప్పారు విన్నాను, ఈ కథ విన్నాక యజ్ఞం చేసే ముందు కొంత మాయలో ఉండి నా భార్య నా పిల్లలు నా ఆస్తి నా వ్యాపారం తిరిగి రావాలనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను దర్శనం చేసుకున్నాక నాకు ఈ సంసారం మీద వ్యామోహం పోయింది, నాకేం వద్దన్నాడు ఆయన. సోపి వైశ్య తతో జ్ఞానం వవ్రే నిర్విండ మానస మమేత్యహమితి ప్రాజ్ఞ సంగ విచ్యుతి కారకం. ఈ కథ విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అమ్మను చూడగానే ఆయన ఆనందంతో పలకించి, నాకేం కావాలమ్మా, నాకేం వద్దు, ఈ సంసారంలో కొంతకాలం సుఖాలు అనుభవించాను, ఆ సుఖాలు ఈ బంధాలు ఇవన్నీ ఇప్పుడు నన్ను విడిచిపెట్టాయి, నీ దివ్యమంగళ విగ్రహం చూశాక మళ్ళీ నాకేమో ఆ స్థలం కావాలి, ఇల్లు కావాలి, సుఖాలు పొందాలనిపిస్తుందా? నాకు జ్ఞానం కావాలి, ఈ సాంగత్యం పోవాలి, ఈ భవబంధాలు తొలగిపోవాలి, శాశ్వతంగా నీ దగ్గర ఉండాలి. ఆ వరం ఇయ్యనగానే తథాస్తు, నీవు కొంతకాలం ఇంకా జీవిస్తావు, ఈ కాలంలో నీకు జ్ఞానం ఉంటుంది, సంసార బంధం ఉండదు, నీ ఇలాంటి జ్ఞాని నాకు కావాలి, ఈ చివరి జీవితం కూడా నన్నే తలుచుకుంటూ గడుపుతావు, ఆ తర్వాత పునర్జన్మ ఉండదు, శాశ్వతంగా మణిద్వీపంలో నా దగ్గరికి వస్తావని వరం ఇచ్చింది. అందుకని ఇక్కడి నుంచి మొదలు ఎందుకు మొదలెట్టిందంటే ఈయనకి కోరికలు లేవు. నిజంగా ఇప్పుడు అంత అమ్మ కనపడింది అనుకోండి, ఆయన అడిగితే ఇవ్వదా? అడిగితే ఈ భూమే ఇస్తుంది ఆవిడ. అయినా జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నదో ఇప్పుడు మీకు తెలుస్తున్నది. ఆ మహానుభావుడు ఏమడిగాడనమాట, నాకేం వద్దు, నాకు ఈ వర్తకం మీద కానీ, ఈ సంపదల మీద కానీ, ధనం మీద కానీ వ్యామోహం లేదు, నాకు జ్ఞానం కావాలి, నీ సన్నిధానం కావాలి అనగానే నీకు కైవల్యం ఇచ్చేశాను, మోక్షం ఇచ్చేశాను పోమంది. అయితే ఆయువు ఉన్నంతకాలం జీవించాలి, అందుకే ఆయువు ఉన్నంతకాలం భూమి మీదే ఉండు, జ్ఞానంతో బ్రతుకు, నిర్వికారంగా బ్రతుకు, తర్వాత నా దగ్గరికి రా అని ఇప్పుడు రాజుగారికి వేసి తిరిగింది. ఈ రాజుగారు అవసరం ఉన్నారండో, అందుకనే ఆవిడ ఇటు తిరిగింది. ఆయన కూడా సామాన్యుడేం కాదు, ఆయన వల్ల భవిష్యత్తులో ఒక పని జరగాలి మనకి, ఆ పని జరగాలి గనకే తల్లిని ఆయన మోక్షం అడగలేదు. ఇది కూడా అమ్మ సంకల్పమే, ఇది కూడా అమ్మ మాయే. ఎవరిలో ఈ దూరాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో అవన్నీ ఆ తల్లే చేయించుకుంటుంది. ఇప్పుడు మహారాజు గారికి వేసి తిరిగింది. ఏం సురధ, నీకేం కావాలన్నది? జగన్మాత నాకేం కావాలో నీకేం తెలియదా తల్లి? అన్నీ నీకు తెలుసు, తెలుసు అంటే కూడా నన్ను అడుగుతున్నావు అని ఆయన ఏమన్నాడు, నా సామ్రాజ్యం శత్రువుల వల్ల ఇరుక్కుపోయి పాడైపోయింది, శత్రువులు నా మీద దాడి చేశారు, కోలారధ్వంసులు నా రాజ్యం అంతా లాక్కున్నారు, నా మంత్రులంతా కంత్రీలైపోయి శత్రువులతో కుమ్మక్కైపోయారు, ఈ విధంగా మంత్రుల వల్ల, నా భటుల వల్ల, నా అనుకున్న వాళ్ళ వల్ల, శత్రువులైన కోలారధ్వంసుల వల్ల నేను తుక్కు కింద ఓడిపోయి రాజ్యం కోల్పోయి కోశాగారం కోల్పోయి అడవుల పాలైపోయాను. నా రాజ్యం తిరిగి కావాలి, నా శత్రువులు మిత్రులు అవ్వాలి, నా మంత్రులు తిరిగి నా మంత్రులు అవ్వాలి, నా భార్య తప్పిపోయిన నా పిల్లలు తిరిగి నాకు దక్కాలి, ఈ కోలా విధ్వంసులను పిలవబడే ఆ రాక్షసులు లాంటి శత్రువులు నశించిపోవాలి, మళ్ళీ నా బంధువులంతా ఒక చోట చేరాలి, నేను చక్కగా రాజ్య పరిపాలన చేయాలి, నా కోశాగారం అంతా పాడి చేసేసారేమో, ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్తో బతుకుతున్నారేమో, నా కోశాగారం మళ్ళీ సంపదలతో నిండిపోవాలనగానే శోభం హత్వా రిపూనస్ఖలితం తవ తత్ర భవిష్యతి అన్నది దేవత. నీకు నేను అదృశ్యమైపోయిన కొద్ది రోజులకే నీ రాజ్యం తిరిగి వస్తుంది, నీ మంత్రులు, నీ భటులు నీ దగ్గరకు వస్తారు, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు, నీ భార్య నీకు తిరిగి లభిస్తుంది, ఆ తర్వాత నీ కోశాగారం బాగా అభివృద్ధి అవుతుంది, నువ్వు తిరిగి హాయిగా రాజ్య పరిపాలన చేస్తావు, ఆ తర్వాత ఇక్కడితో నీకు వరం ఆపట్ల, ఈ జన్మలో చాలా కాలం సుఖాలు అనుభవించాక సూర్యభగవానుడికి, ఆయన రెండో భార్య ఛాయాదేవికి సూర్య సావర్ణి అనే పేరుతో కొడుగ్గా పడతావు, ఈ వైవస్వతమును వెళ్ళిపోయాక ఎనిమిదవ మనువుగా నువ్వవుతావు అన్న. సూర్యాత్ జన్మ సమాసాధ్య సావర్నిర్భవితామనుహు అన్నది, సూర్యుడి నుంచి పుడతావు అని అమ్మ ఆశీర్వదించి అదృశ్యురాలైపోయింది. దాంతో వర్తకోత్తముడేమో జ్ఞానం కోసం హిమాలయాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజుగారికి ఆవిడ వరం ఇచ్చిందిగా, రెండు రోజులు తిరగకుండానే, మూడు రోజులు తిరగకుండానే మంత్రులు భటులు పరుగు పరుగును అక్కడికి వచ్చారట. వాళ్ళు వచ్చి గురువుగారి దగ్గర కూర్చొని, గురుదేవ మీ అనుగ్రహం వల్ల యజ్ఞం చేశాం, అమ్మ ప్రత్యక్షమైంది, వరాలు ఇచ్చిందని చెప్పి గురువుగారికి కృతజ్ఞతలు చెబుతూ గురువుని పూజిస్తున్నాడు. ఆ సమయంలోనా గురు పూర్ణి వచ్చి ఉంటుందిలేండి, అందుకని గురువుగారి పాదాలు పట్టు పూజిస్తున్నాడు. ఎంతలో మంత్రులు వచ్చి, గురువుగారు క్షమించండి, మీ ఎదురుగుండా మేము మా రాజుగారికి ఒక శుభవార్త చెప్పడానికి వచ్చామనగానే గురువుగారు నాకు తెలిసిందే చెప్పండి అన్నట. అప్పుడు మంత్రులు, మహారాజా మేము శత్రువుల యొక్క మాయలో పడి అన్యాయం చేశాం, మీకు మీ గుట్టుమట్లు చెప్పి శత్రువులు మిమ్మల్ని జయించేలా చేశాం, ఇప్పుడు మా అందరికీ హఠాత్తుగా రెండు రోజుల క్రితం జ్ఞానోదయం అయింది, బుద్ధి వచ్చింది, అందుకే మేము మళ్ళీ భటులం కలిసి మీ రాజ్యాన్ని ఆక్రమించుకున్న దుర్మార్గుల్ని, ఆ పరమనీచా తిరుచులైనటువంటి కోలా విధ్వంసులైన వాళ్ళని చంపి పారేశాం, మీరు రాకుండా మీ శత్రువులు మేమే చంపేశాం, ఇప్పుడు మీ రాజ్యం నిష్కంటకం అయింది, మీ కోశాగారం అంతా డబ్బుతో ఎలా నిండిపోయిందో తెలియదు, మళ్ళీ డబ్బు వచ్చి పడిపోయింది, మీరు తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చుని పూర్వం కంటే ఎక్కువగా మమ్మల్ని పిల్లల్లా చూసుకుంటూ పరిపాలన చేయండి అనగానే మరి మావిడు అన్నాడు. అదేంటోనండి మహారాజా, ఆ కోలా విధ్వంసులు అనే దుర్మార్గులు మేము చంపేమో లేదో, ఎక్కడి నుంచో రాణిగారు వచ్చారు, మీ పిల్లలు వచ్చారు అనగానే ఈయన ఇదే అమ్మ మాయరా అని చెప్పి గురువుగారికి నమస్కరించి వాడి గురువుగారికి చెప్పండి వెళ్ళిపోవాలి, గురువుగారు అని చెప్ప పెట్టకుండా పారిపోవాలి. కొంతమంది అలాగే ఉంటారు, గురువుగారు గురువుగారు అంటారు, వాళ్ళు అవసరం వస్తే గురువుగారు చెప్పండి పారిపోతారు దొంగలు. ఈయన అలా కాదు, పరమ గురుభక్తితో గురుదేవ వెళ్ళొస్తానని చెప్పి పదే పదే నమస్కరించి సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన భార్య పిల్లలు భటులు ఎదురొచ్చారు. శుభముహూర్తంలో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తుడయ్యాడు. హాయిగా రాజ్య పరిపాలన చేశాడు. 1000 సంవత్సరములు భూమండలాన్ని పరిపాలించాడు. ఆ తర్వాత భార్యని వాళ్ళని వదిలిపెట్టి అడవికెళ్ళి తపస్సు చేశాడు. శరీరం విడిచిపెట్టి బ్రహ్మలో లీనమైపోయాడు. బ్రహ్మలో లీనమైపోయి ఇప్పుడు ప్రస్తుతం సూర్యభగవానుడి యొక్క 2వ భార్య కుమారుడే పుట్టాడనమాట. సూర్యుడికి పెద్ద భార్య పేరు సంధ్యాదేవి, ఆవిడ కుమారుడు వైవస్వతమును మనల్ని పరిపాలిస్తున్నాడు. 2వ భార్య ఛాయ అని చెప్పాంగా, ఆ ఛాయాదేవికి మొదటి కొడుకు అయి పుట్టి ప్రస్తుతం పైన ఉన్నాడు సూర్యుడి దగ్గర. ఆయన వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఈ కలియుగాంతం అయిపోయాక మనకి రేపు పొద్దున బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఈయన మనకి సూర్యసావర్ణి అనే పేరుతో మనువు అవుతాడు. ఈ విధముగా సూర్యుడు కొడుకు అయి పుట్టి మనువు అవ్వబోతున్నాడు. అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుంది అని ఈ కథ అంతా ఎవరు చెప్పారు? మార్కండేయుడు క్రోష్టుకి చెప్పాడు. ఈ మార్కండేయ ప్రాణం, మార్కండేయ మహర్షి క్రోష్టుకి, ధర్మపక్షులు జైమినికి చెప్పాయి, నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత్రుడు చెప్పాడు, ప్రొఫెసర్ పద్మాకర్ గారు మీకు చెబుతున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.